నువ్వుల నూనెని బాగా తలకు కూడా ఒంటికి కూడా రాసుకుని శుభ్రంగా స్నానం చేస్తారు. అలా స్నానం చేసినప్పుడు ఆ యాతనా శరీరానికి, యమలోకానికి వెళ్ళిన శరీరానికి ఒక రకమైన సౌఖ్యం కలుగుతుంది. ఇక అక్కడ గాలి ఉండదు, ఫ్యాన్లు ఉండవు, కరెంటు ఎప్పుడు పవర్ కట్టే. ఇక్కడ మనకి ఏదో రోజుకు 5-6 గంటలో 10 గంటలో చెప్పుకొంత చెప్పకుండా కొంత కరెంట్ తీస్తారు, కానీ అక్కడ 24 అవర్స్ కట్టే. దాంతో గాలి లేక గిలగిల్లాడిపోతాడు. ఒక్కో చోట తేళ్ళు, ఒక్కో చోట అగ్ని. వృశ్చికై దంశ్యతే క్వాపి దహ్యతే వహినినా క్వచిత్ అన్నారు. కొన్ని చోట్ల తేళ్లతో కాటు వేయబడతాడు, కొన్ని చోట్ల ఏమో అగ్నితో దహింపబడతాడు, కొన్ని చోట్ల ఇనప ముక్కులున్న కాకులు, ఇనపాకులున్న చెట్లు. అసిపత్ర వనం అనే ఒక వనం ఉంటుంది. ఆ వనంలో చెట్ల ఆకులన్నీ కత్తులే, ఆకులు కాదవి, నిజానికి కత్తులే ఆకులు అన్నమాట, అటువంటి ఉంటాయి. ఈ యమ మార్గంలో కాకులు గుడ్లగోపలు నివసించే మర్రి చెట్లట గద్దల మీదకు వస్తూ ఉంటాయి. అడవి ఈగలు, అమ్మ బాబోయ్, భీకరమైన అడవి ఈగలు ఇంత ఉంటాయి. దంశవ్రాతములు అంటారు వాటికి, అవి కుట్టేస్తే చాలా డేంజర్. ముక్కలు ముక్కలు చేసేస్తూ ఉంటాయి అవి, అయినా ఈ శరీరం మళ్ళీ అతుక్కుపోతూ ఉంటుంది. ఒక్కో చోట నెత్తురు వర్షం, ఒక్కో చోట చీము వర్షం, ఒక్కో చోట గోతులు, ఒక్కో చోట గొప్పులు, ఒక్కో చోట ప్రవాహాలు, బురదలు, సెలయేళ్ళు, ఇనప ముళ్ళు, ఇసుక, నిప్పురవ్వలు, ఒక్కో చోట నిప్పుల వర్షాలు, ఒక్కో చోట కుంభవృష్టి, మలమూత్రాల వర్షం. ఇలా ఉంటూ ఉంటే కొన్ని కొన్ని చోట్ల పర్వత గుహలు, ఆ గుహలు ఇరుక్కు గుహలు, కంపుగొట్టు గుహలు, ఆ ఇరుక్కు గుహల్లోంచి వెళ్ళాలి. మార్గమధ్యంలో నడవడానికి వీలు కాని ప్రవాహాలు, ఇవి చూసి రాసిందే ఓ పద్యం రాశారు. ఎవరు, ఉమ్మడి కుటుంబం ఏదో మొత్తం మీద, అదేదో సినిమాలో యమధర్మరాజు వేషం వేయించారు. ఆ యమధర్మరాజు గారి కోసం సముద్రాలు ఒక పద్యం రాశాడు. యాజిటీజ్గా ఈ శ్లోకముల తాత్పర్యం ఏది, నేను ఏదో అనుకునేవాడిని మొదట్లో ఒకప్పుడు చిన్నప్పుడు ఎంత బాగా రాశాడని. శ్లోకం శ్లోకం కింద అందులో పద్యం కింద పెట్టాడంతే, ఆ పద్యం కూడా ఎంత అద్భుతమైన పద్యం అనమాట. కాళ్ళు మోపిన చాలు అరికాలు కస్సున కోసుకపోయటి కూసురాళ్ళు అలికిడైనన్ను చాలు అడవి గుభిళ్ళని పడగెత్తి పైబడు పాపరేళ్ళు అడుగు మోపిన చాలు వడలు జిల్లని పించడి నదుల నీళ్ళు పులులు సింహాలు శరభాలు పోవ పోవ కటిక చీకటి కనరాదు కాలిత్రోవ మాట వినవేల ఓ వేల మరల వేల అంటాడు ఆయన. అది ఖచ్చితం అనమాట, ఇందులో చెప్పాడు అది. ఒక్కో చోట కాలు మోపితే చాలట ఇలా అరికాలులా కోసుకుపోతుంది బాబు. అటువంటి కరుకు రాళ్ళు ఉంటాయి, అవి రాళ్ళు కత్తులు, రాళ్లే కత్తుల్లో ఉంటాయి. అలికిడి వింటే బుస్సుని పైకొచ్చి మీద పడే త్రాచుపాములు, ఇలా కాలు పెడితే ఒళ్ళు గడ్డగట్టి చచ్చిపోయేంత చల్లని నీళ్లు. ఇదిగో గంగోత్రి వెళ్ళిన వాడు, బదరీ కేదారాల్లో స్నానం చేసిన వాడికి తెలుస్తుంది. వేడి నీళ్ళలో స్నానం కాదు, ఉష్ణకుండాల్లో కాకుండా సరస్వతీ నదిలో ములిగితే గంగోత్రిలో స్నానానికి వస్తే అప్పుడు మనకి ఆహా, ఒక్కసారికి అందులోంచి బయటకు వచ్చాక ఓ గంట దాకా శరీరం తెలియదు. ఆ మామూలు అక్కడే అలా ఉందంటే ఇంకా అక్కడ యమలోకంలో పూర్తి మంచుగడ్డల్లో స్నానం చేస్తే అలా ఉంటుంది. పులులు సింహాలు 8 కాళ్ళు ఉండి సింహాలని కూడా అవలీలగా ఎత్తుకుపోయే శరభ మృగాలను ఉంటాయి. ఎనిమిది కాళ్ళు ఉంటాయి వాటికి, సింహాలను ఎత్తుకుపోతాయి అవి. దారి అంతా కటిక చీకటి, ఎక్కడ దారి కనపడదు. అటువంటి భయంకరమైన మార్గంలో పాపాత్ములు హడిరిపోతూ ఉంటారు. ఒక్కో చోట వైతరణి నది కొత్త కొత్త ఉడికిపోతూ ఉంటే ఆ ఉడికిపోతున్న నదిలో వీడిని కూడా యవకగలు తోసేస్తారు. వీడు పిండి ఉడికిపోయినట్టు ఉడికిపోతాడు. ఇదో కోళ్ళు ఉడకబెట్టుకుంటారు చూసారు కొంతమంది, పాపం వేడి వేడి నీళ్ళలో కోడిని అలా లాగేసి పైకి తీసేస్తారు. అలా వీడు కూడా ఉడికిపోతాడు పాపం. అయ్యయ్యో ఆనాడు ఉడకబెట్టాను కోడి, అయ్యిందది పకోడి, ఇప్పుడు నా పని బోడి అనుకుంటూ పాప వీడు కూడా ఉడికిపోతాడు. మళ్ళీ పైకి వచ్చాక యథాప్రకారంగా శరీరం వస్తుంది. ఆ రాగానే మొత్తుకుంటాడు, ఇంకోసారి అందులో వేయకండి బాబోయ్, నేను ఉడికిపోయి చచ్చిపోతున్నాను రా బాబోయ్ అంటాడు. ఇంకా ముందుకెళ్ళాక క్రిమిభి సంకుల ఘోరై సూచీవక్త్రై సమంతతః వజ్రతుండైర్మకాగ్రుధ్రైర్ వాయసై పరివారితః. వజ్రంలా కఠినంగా ఉన్న ముక్కులు కలిగిన గద్దలుంటాయి, కాకులుంటాయి, ఇవి మీదకొస్తాయి. ఇది బ్రాహ్మణుల రుణం తీర్చుకొని వాళ్ళ కోసం ప్రత్యేకంగా అక్కడ పెట్టారట. అంటే ఎవరి చేతైనా పూజ చేయించుకుని దక్షిణ ఇవ్వకపోయినా, నా బట్టి వాడి చేత పురాణం చెప్పించుకుని సరి అయిన డబ్బు ఇవ్వకపోయినా, అటువంటి వాళ్ళ కోసం ఈ వజ్రం లాంటి ముక్కులు కలిగి భయంకరంగా ఉండేటటువంటి గ్రద్దలు, కాకులు, ఇవన్నీ అక్కడ ఉంటాయి. 19వ శ్లోకంలో చెప్పారు. ఇందులో 15వ పేజీలో ఎన్నో శ్లోకంలో చెప్పారు, 19వ శ్లోకం అంటే ఎప్పుడైనా మీకు గుర్తుంటుంది, ద్వితీయోధ్యాయంలో 19వ శ్లోకం. అవి వజ్రతుండ్రై మహాగ్రుధ్రై, మహాగ్రుధ్రై భయంకరమైన గ్రద్దలవి, వాటికి వజ్రం లాంటి తొండాలు ఉంటాయి అంటే ముక్కులు, అవి పొడిచేస్తాయి. కాకులు కూడా ఉంటాయి. ఇంకా నీటికోతులు, మొసళ్ళు, జలగలు, చేపలు, తాబేళ్ళు మాంసాన్ని చీల్చి చెండాడి తిని వీడిని ఏడిపిస్తూ ఉంటాయి. పరమ పాపాత్ములు ఎంత కష్టం పడుతున్నాం, ఎంత పాపం చేశాం అని నిరంతరం ఏడుస్తారు. పాప అలాగే మొత్తం మీద మూర్చిపోతూ లేస్తూ ప్రయాణం చేస్తారు. ఇంకొంచెం ముందుకెళ్ళాక నల్లని తేళ్ళు, సర్పాలతో ఉండే కొలను ఉంటుంది, ఇందులో పారేస్తారు. అబద్ధం సాక్ష్యం చెప్పే వాళ్ళందరినీ ఈ కొలనులో వేసి స్నానం చేయిస్తారు. జలగలు పట్టి పీడిస్తూ ఉంటాయి. ఈ జలగలు ఆయా వ్యక్తుల మర్మావయవాలు పట్టుకుని కుట్టేస్తూ ఉంటాయట. దుర్భరమైన వేదన అది. ఈ పాపాత్ములు అక్కడి నుంచి ధ్యానయాత్ర పడి కొంచెం ముందుకు ప్రయాణం చేస్తారు. ఇంకా యముడి దాకా వెళ్లేదు వీళ్ళు, ఈ లోపే ఎంత కష్టం. యముడి దగ్గరికి వెళ్ళాక వచ్చే శిక్షలు వేరు, ఈ లోపు వచ్చే శిక్షలు ఇవి. దారి పొడుగుతా ఉన్న కష్టాలు ఒకట రెండా చెప్పడానికి, అవి భీకరమైన కష్టాలు. అంకుశాలతో కొడతారు, కొరడాలతో కొడతారు, తాడుతో కట్టి ఈడ్చుకుపోతూ ఉంటారు. కంఠాలు, చేతులు, పాదాల్లో ఇనప గొలుసులు కట్టి ముద్గరములని ఇనప గదలు పెట్టి కొడతారు బతుకు బతుకొని. అంటే నా చేతిలో కళ్ళదోడు పెట్టుంది, కళ్ళదోడు పెట్టుతో కొడితే దెబ్బ తగలదు, ఇనప గదలు ముళ్ళ గదలతో కొడతారట. యమదూతలు భయంకరమైన ముద్గరాలతో కొడుతూ ఉంటే, ముద్గరం అంటే ఏంటనుకుంటున్నారు, గద, ఆ గద కింద ఇనప ముళ్ళు ఉంటాయి అవి అన్నమాట ముద్గరములు అంటే, వాటితో కొడతారట. మన పోలీసు వాళ్ళ దెబ్బలు ఎలా ఉంటాయో తెలుసు కదా, అలా ఉంటాయి. అప్పుడు ప్రాణులు, ఎంత పొరపాటు చేశాం, బతికున్న రోజుల్లో మంచి చేయలేదు, 13 ఏళ్ళుగా అంబికా వాళ్ళు పురాణం చెప్పిస్తూ ఉంటే ఒక్కరోజు విన్నామా, దొంగ పిరుగులు ఇంట్లో కూర్చొని పులిహార తిన్నాం, సినిమాలు చూసాం కానీ అని బాధపడతారు. చెయ్యరాని అకృత్యాలు చేశామని ఏడుస్తారు, దుఃఖాక్రాంతులవుతారు. కానీ ఆ జీవుడు వేదన పట్టించుకునేవాడు ఉండడు. అలాగే యమగృహానికి వెళ్ళిపోతారు. మొత్తం తప్పదు కదా, యమగృహానికి పెడతారు. ಹಾಜೇತಿ ಪ್ರರುದನ್ ನಿತ್ಯಮನು ತಪ್ಯತಿ ಮಂದಧೀಹಿ ತಥಾಚ ಪವ್ರಜನ್ಮಾರ್ಗೇ ಪುತ್ರ ಪೌತ್ರ ಇತಿ ಬ್ರುವನ್. ದಾರಿ ಪಡ್ಕೋತ ಕೊಡುಕ ಮನವಡ ಕೂತುರೋಯ್ ಮನವಡೋಯ್ ಅಂಟೂ ಏಡುಸ್ತಾರಟ. ಎಂದುಕಂತ ಈ ಪಾಪಾಲಕ್ಕೆ ಪ್ರಾಯಶ್ಚಿತ್ತಂ చేస్తారేమోనని వాళ్ళు అక్కడ నుంచి తెరిస్తే వీళ్ళకి వినపడదని చెప్పాంగా, వినపడదు, మైక్ పెట్టలేదు అక్కడి నుంచి ఇక్కడికి, అందుకని వినపడక చీ ఇంత జ్ఞానం ఇప్పుడు నాకు కలిగింది, ఆ రోజుల్లో కలిగి ఉంటే ఎంత బుద్ధిగా ఉండేవాడిని అనుకుంటాడు. అప్పుడు వాడి మనస్సులో వచ్చే ఆలోచనలు, సాధారణంగా పాపాత్ములు యమ మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కువ మంది అనుకునే మాటలు భూదేవి వంకతో, గరుత్మంతుని వంకతో, నైమిషంలో ఉన్న ఋషుల వంకతో మనకు అందజేస్తున్నాడు వేదవ్యాసుడు. అంటే వాళ్ళకి ఎవరో చెబుతూ ఉంటున్నారు, అది పురాణ రూపంలో పుస్తక రూపంలో ఈయన పెట్టాడు. మహత పుణ్యయోగే నమానుషం జన్మ లభ్యతే, మహత పుణ్యయోగే నమానుషం జన్మ లభ్యతే, తత్ప్రాప్యనకృతో ధర్మక కీదృశం హి మయా కృతం. ఎంత పుణ్యమో చేసుకుంటే కానీ మానవ జన్మ రాదంటారు. ఎంతో పుణ్యం, మహతా పుణ్యయోగేనా అంటే అదనమాట, ఎంతో పుణ్యం చేస్తే కానీ మనిషి జన్మ రాదే, ఈ మానుష జన్మ పొంది కూడా ధర్మం చేయలేదు, సత్కార్యాలు చేయలేదు, పాపాలు చేశాను, ఆ పాపాలన్నీ ఇప్పుడు అనుభవిస్తున్నాను, దానం చెయ్యలా, హోమం చెయ్యలా, తపస్సు చెయ్యలా, పుణ్యయాత్రలు చెయ్యలేదు, క్షేత్రాలకు వెళ్ళలేదు, ఎప్పుడు బ్రాహ్మణోత్తముల్ని పూజించలేదు. నా పూజిత విప్రగణాసురాపగా నజాశ్రిత సత్పురుష న సేవిత పరోపకార న కృతా కదాచన దేహిన్ క్వచిన్ నిస్తరయత్వయాకృతం. అయ్యో, బ్రాహ్మణుల్ని పూజించల, గంగలో స్నానం చెయ్యల, సత్పురుషుల్ని పూజించలేదు, పరోపకారం చెయ్యలేదు, ఇప్పుడు ఆ పాపాలన్నీ అనుభవిస్తున్నా, పురాణాలు వినలేదు, ధర్మాలు చెయ్యలేదు, ఏ మంచి పని చెయ్యలేదు, ఇప్పుడు నేను ఆ కష్టాలు అనుభవిస్తున్నాను. పద్మాకర్ గారు సంవత్సరానికి ఒకసారి ఎప్పుడో ఒకప్పుడు యాత్రకి తీసుకెళ్తే, యాత్రకి వెళ్ళానా, ఇంట్లో కూర్చుని టింగ్ రంగారి వంట చేసుకుతున్నాను, చీలాసో స్రవంతి చూశాను దిక్మాల పాపాత్మాన్ని, ద్వారక వెళ్ళానా, ఓంకారం వెళ్ళానా, చిత్రకూట వెళ్ళానా, ఇంకో చిత్రకూట వెళ్ళాను, సినిమా అంటే టింగి రంగాన్ని పరిగెత్తుకుపోయా, బ్లాక్లో కూడా టికెట్ కొనుక్కోవడానికి, ఆన్లైన్లో టికెట్ కొనుక్కున్నాను పైగా అని అప్పుడు ఏడుస్తాడు. జయసుధతోటో జయప్రతోటో పూర్వకాలంలో, ఇప్పుడు శ్రీయతోటో సదాతోటో త్రిషతోటో కంత్రిషాతోటో డ్యాన్స్ చేశాను కానీ, ఏ కూర్చుని కాసేపు పురాణం వినకూడదా, 4:30కి వచ్చి ఒక 5 నిమిషాలు రామ అనకూడదా, కృష్ణ అనకూడదా అనలేదు పాపాత్మని. అందుకే ఇప్పుడు ఏడుస్తున్నాను. నిత్యం దానం చేయరా, ఇవి కొంచెం జాగ్రత్తగా వినవలసిన వంటి, ఏం చేస్తే లాభమో చెప్పాడు, అవి మీరు చెయ్యగలరు. నిత్య దానం నగవాక్నికం కృతం, నిత్య దానం అని ఉంటాయి, ఇవి మీరు చాలా మంది చేస్తున్నది, పురాణం విన్నాక 1 రూపాయో 2 5 10 ఇవన్నీ నిత్య దానం. నిత్యం దానం చేయరా, నా గవాక్రికం కృతం, ఆవుకి ఒక్కరోజైనా ఇంత మేత పెట్టలా, ఒక్కనాడైనా ఆవులకి నేను బతుకున్న రోజుల్లో గోదాన నిమిత్తమో లేకపోతే గోవులకి తిండో పెట్టలా, అప్పుడప్పుడు మనం గోసేవా సమితికి వెళ్ళి ఇంత గడ్డో ఇంత పెసరో పండో పెట్టాలి, అవి చేయలే. పుణ్య కార్యక్రమాలు చెయ్యాలని వేదాలు చెబుతున్నాయి, ఆ వేదాలు శాస్త్రాలు నమ్మలా. శృతం పురాణం నచ పూజితోజ్ఞో, అది ఇక్కడ ఈ శ్లోకం గుర్తుపెట్టుకోండి, 18వ పేజీలో 40వ శ్లోకం. శృతం పురాణం, పురాణం వెళ్ళ వినకుండా కూర్చున్నాను, పురాణం చెప్పిన వాడిని నచ పూజిత పూజించలేదు, విన్న పురాణం పక్కవాడికి చెప్పలేదు అనుకుంటూ ఏడుస్తారట. ఇంకా భార్య అయితే చచ్చిపోయి పైకెడుతున్నప్పుడు, భర్తుర్మయా నైవ కృతం హితం వచః, నా భర్త మాట ఒక్కసారి కూడా వినలేదు దిక్మాలాడ, పేరు కానీ ఎప్పుడు తిట్టా, మాట వరుస కూడా మొగుడో అనలా. భర్త గారైతే పెళ్ళాన్ని ఒకనాడు గౌరవించలే, స్కూటర్ మీద నా భార్యను తీసుకెళ్ళలేదు అని బాధపడతాడు. భార్యను తీసుకెళ్ళకుండా ఇంకెవరినైనా తీసుకెళ్తే మరి ఆవిడకి మండిపోదు, ఆ శాపమే ఇప్పుడు ఇక్కడ నన్ను ఇలా ఏడిపిస్తుంది అని బాధపడతాడు. భార్యామణి అయితే నా స్కూటీ మీద మా ఇల్లు కాకుండా దిక్కుమాలని ఎవరినో పట్టుకెళ్ళా అని ఆవిడ బాధపడు. ఇక నగౌరవం క్వా పితృతం గురూచితం, మా గురువు గారిని గౌరవించలేదు, మర్యాద కోసమైన ఆయన వచ్చినప్పుడు లేవలేదు నిలబడలేదు, ఆయన మంత్రాన్ని జపించి ఆయన్ని తిట్టే ఈ పాపం అనుభవిస్తున్నా, ధర్మం లేదు పాపం చేశా అని ఆ దారి పొడుగుతూ అనుకుంటాట. కనీసం గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేయలేదు, దక్షిణ వేయలేదు, భూప్రదక్షిణ చేయలేదు, ఇలా ఏడుస్తూ పాతవన్నీ తలుచుకుని కొన్ని ఛానల్స్ అన్ని అప్పుడు తిట్టుకుంటూ చిచ్చి దిక్కుమాలిన ఛానల్స్ అన్ని అప్పట్లో పెట్టారు. ఆ ఛానల్స్ అన్ని కొంప ముంచాయి. రాత్రి 10 అయినా 11 అయినా సీరియల్సే తీస్తూ కూర్చున్నాను. ఇక్కడ సీరియల్గా ఏడవలసి వస్తున్నావు తెలియదు అని కొంచెం అప్పుడు బాధపడతాడు. 1000 ఎపిసోడ్ అక్కడ అనిపిస్తాడు అనమాట. అవి ఎన్ని ఎపిసోడ్లేదు ఏడవడం ఎక్కడ, ఇక్కడ కొంచెం ఏడుపు సంతోషం ఉంటాయి అదనమాట. తస్మిన్ పురవరే రమ్యే ప్రేతానాల్ చెగణో మకాన్, ఇలా దుఃఖిస్తూ దుఃఖిస్తూ మొత్తం మీద సౌమ్య పట్టణానికి కడతాడు. అప్పటికి 18 రోజులు ప్రయాణం. అక్కడ కొన్ని ప్రేతాలుండి, ఓహో మై డియర్ ఫ్రెండ్, మేమింత పూర్వం అనుభవించిన నరకం నువ్వు అనుభవించడానికి వచ్చావా అని మర్రి చెట్టు మీద వచ్చి నలుగుతంటారు. మళ్ళీ అక్కడి నుంచి ముందుకు వెడతాడు. అప్పుడు మళ్ళీ పెళ్ళాం బిడ్డలో లేకపోతే మొగుడు పిల్లలో గురువుగారు పురాణాలు మళ్ళీ గుర్తుకొస్తాయి. అప్పుడు యమకింకరులు అంటారట, ఎందుకురా ఇప్పుడు ఏడుస్తావు, చచ్చిపోయాక పెళ్ళామని బిడ్డని లేకపోతే ఇంకోడని నువ్వు ఎంత ఏడ్చినా నీ వాళ్ళకి వినపడదు, వేస్టోయ్ వేస్టు అంటారు. క్వధనం కృసుతాజాయ క్వధనం, ఇంక నీకు డబ్బెక్కడది, ఇక్కడికి వచ్చాక నీ కోట్లు నీ ఎఫ్డీలు అన్నీ వెళ్ళిపోయాయిరా, నీకు పిల్లలు ఎక్కడున్నారు, ఇప్పుడిక నీ పెళ్ళామె ఎక్కడుంది, నీ మొగుడు ఎక్కడున్నాడు, కొసుహృత్కృచవాంతవా, నీకు నాన్న వాళ్ళు లేరు, బంధువులు లేరు, మిత్రులు లేరిక, నువ్వు ఒంటరిగా వచ్చేసావు ఇక్కడ, నువ్వు ఎంత పలవించినా ఈ శరీరానికి ఆ శరీరానికి బంధం పోయింది, అది తగులడింది, అక్కడ నీకు వినపడదు, ఇక్కడ మాటలు నీ వాళ్ళకి వాళ్ళ మాటలు నీకు వినపడవు, నువ్వు ఇంకా చాలా ప్రయాణం ఉంది, ఏడ్చే కొద్ది నీరసం వస్తుంది ఏ అని షడ కొట్టి పోస్తారు. షడ షడ ఆంధ్ర షడ ఎప్పుడు పోస్తారు, ఇక్కడ మళ్ళీ మాసికలు పెడితే ఈ మాసికల్లో ఇచ్చే తిరోధకాలే వాడి షోడ, అది కిల్లే షోడయో కనులే షోడయో మొత్తం. అందుకే ఇక్కడ మనం మాసికాలు పెట్టాలి, పెట్టకపోతే ఇక వీడికి అక్కడ షోడా ఉండదు, వీడికి పేడే మిగులుతుంది. అలా కసిని పోసి పంపిస్తారట. మళ్ళీ మళ్ళీ అంటూ ఉంటారట, అబాలఖ్యాత మార్గోయం నైవమర్త్యశ్రుతస్త్వయ పురాణం సంభవం వాక్యం కిం ద్విజేభ్యోపి నశ్రుతం. ఏమిరా మానవా, ఇప్పుడు ఇంత దుఃఖం అని తెలుసుకున్నావా, ఇంత పూర్వం నువ్వు పద్మాగర్ గారి పురాణం వింటే ఈ దుఃఖం నీకు ముందే తెలిసేది కదా, పురాణ సంభవం వాక్యం అంటేది అనమాట, పురాణం అందుకే వినమన్నాం, వ్యాసుడు అందుకే చెప్పాడు, అది వినుంటే నీకు ఈ కష్టాలు తెలిసేవి, అప్పుడు నువ్వు నరకానికి వచ్చేవాడు కాదు, కొంచెం జాగ్రత్తగా నడుచుకునేవాడు. ఏ శివాలయంలో ఇన్నాళ్ళు పురాణం జరిగితే ఒక్కరోజు వెళ్ళావు దిక్కుమాలడా, క్రికెట్ చూసావు, ఇంకో సీరియల్ చూసావు, ఇప్పుడు ఏడుస్తున్నావా అంటారట. 49వ శ్లోకంలో చెప్పారు, ఎందుకు వినలేదు, ఎక్కడో తట్టు, నేనంటే నేనండి కదా, ఎంతోమంది మన పూర్వులు చెప్పారు, చెబుతున్నారు, చెబుతారు, అప్పుడు ఎందుకు వినలేదు, అప్పుడు ధర్మ మార్గంలో ఎందుకు నడుచుకోలేదు, ఎందుకు అప్పుడు నువ్వు పవిత్రమైన కార్యక్రమాలు చేయలేదు, ఎందుకు నా నీ జీవితం అప్పుడు పాడు చేసుకున్నావు అని యమకింకరులు కొడుతూ తీసుకుపోతూ ఉంటే పెడుతూ ఉంటాడు. ఈ ప్రయాణం కంటిన్యూ చేద్దాం మళ్ళీ రేపు కూడా, చక్క 4:30 కదా ప్రకారంగా వచ్చేసేయండి. అవిద్యానామంతస్ పరమ పవిత్రమైన అష్టాదశ పురాణాల కార్యక్రమంలో భాగంగా అంబికా మాతృ కటాక్షంతో ఏర్పాటు చేసుకున్న వరాహ పురాణం ఏకఛత్రాధిపత్యంగా ప్రజల్ని అనుగ్రహిస్తూ సాగుతోంది. అందులో ఇప్పుడు జీవుల యొక్క యమమార్గ ప్రవేశాది ఘట్టాలు, ఈ పురాణం దాదాపు 6 పురాణాలలో ఉందని చెప్పుకున్నాం. యథాతథంగా ఉంటాయి, కొన్ని పురాణాలు మార్పు ఉండవు. ఇటు వరాహ పురాణం, స్కాంద పురాణం, తర్వాత మార్కండేయ పురాణం, గరుడ పురాణం, అన్నిటిలో ఇవే శ్లోకాలు ఉంటాయి. గనక ఇది 6 పురాణముల సారాంశం అన్నారు. ఇది వింటే యమలోకానికి వెళ్ళక్కర్లేదని చెప్పాను. ఆ మాట రోజు ఫలశ్రుతి ఎందుకు చెప్పుకుంటున్నామంటే దాని గొప్పతనం చెప్పడానికి. వేదవ్యాసుడు చెప్పాడు, నా జీవితం అంతా ఒక ఎత్తు, ఈ ఒక్క ఘట్టం ఒక ఎత్తు అని చెప్పాడు ఆయన. ఎందుకంటే ఆ మహానుభావుడు వెళ్ళొచ్చి చెప్పాడు గనక అనుభూతితో. ఈ యమమార్గం భయంకరమైన మార్గం, అతి కష్టం మీద నడచి నడచి ఆ తర్వాత యమపట్టణం చేరతాడు పాపాత్ముడు. ఆ యమపట్టణంలో ఉండే కష్టాలు ఎటువంటివి, సుఖాలు ఎటువంటివి, అక్కడికి ఎవరెవరు వెడతారు, ఏ ఏ రకాలైన శిక్షలు ఉంటాయో ఇక్కడి నుంచి ఇక క్రమంగా చెప్పుకొస్తున్నారు. ఈ భీతిప్రదం పాపాత్ములకి, మనలాంటి జ్ఞానులకి, మనకు అవి లెక్కేమిటి, మేము మా గురుముఖం ద్వారా ఎప్పుడో వినేసాం, మాకేం భయం లేదంటారట. ధ్రువుడు మృత్యుదేవత నెత్తి మీద ఎడంకాలు పెట్టి ధ్రువమండలానికి వెళ్ళాడు. మృత్యుదేవత నెత్తి మీద ఏం కాలెట్టాడు, ఎడంకాలు. ఎడంకాలు పెట్టి మృత్యుదేవత నెత్తి మీద వెళ్ళడం అంటే ఎవడైనా చేయగలడం, మృత్యువును చూస్తే గదగదలాడతాం. అంటే మృత్యుంజయుడు అవుతాడు ఎప్పుడు అంటే ఇలా భక్తితో వినేవాడు, భగవద్ ఆరాధన చేసేవాడు. మీరు కూడా అలా చేస్తారు కనుక మనకు భయం ఏమిటి, మిగతా వాళ్ళకి భయం, అయ్యి బాబోయ్ బాబోయ్ అంత భయం వేసిపోతుందేంటంటే ఎంత భయం వేసినా వెనక తప్పదు. భయం వేసినా వేయకపోయినా ప్రతి జీవికి ఎప్పుడో ఒకప్పుడు ఆ మార్గానికి వెళ్ళక తప్పదు. పరీక్షలకు కట్టాక పరీక్షలంటే భయపడితే ఒప్పుకుంటట్టండి వాడు, కుదరదు. తీరా బాగా దగ్గరికి వచ్చేసి రైలు మన మెడమేం చెడిపోయేటప్పుడు అప్పటిదాకా పడుకున్నవాడు పట్టాల మించి లేద్దామంటే లేవలేడు. ఇక అప్పుడు భయపడిన ఉపయోగంలా, అసలు పట్టా మీద తల పెట్టకూడదు. కానీ ఇప్పుడు మనం పట్టాల మీద తల పెట్టేశాం, ఇంజన్ వచ్చి తగిలేసింది, ఇంకప్పుడు భయపడడం దండగా. అందుకే భయం మాని భక్తితో వినాలి కా అన్నారు. మహాభీతి అని ఒక పట్టణం ఉందిట యమపార్కానికి ముందు. వైతరిని దాటి ప్రయాణం చేయగా చేయగా వచ్చినటువంటి పట్టణం పేరు మహాభీతి లేక బహుభీతి. ఈ పట్టణం దాటిన తర్వాత యమధర్మరాజు గారి క్యాపిటల్ సిటీ వస్తుంది. దానికి సంయమనీపురము అని పేరు. అసలు అక్కడికి వెళ్ళగానే మనకి స్వాగతాలు పలుకుతాయి. ఏమిటి, యమలోకానికి వెళ్ళేటప్పుడు అంటే హాహాకార సమాయుక్తం దృష్ట్వా క్రందంతి పాతకి తత్క్రందితం సమాకర్ణ్య యమస్య పురచారిణగా. అక్కడికి వెళ్ళగానే లోపల చావు దెబ్బలు తింటున్న జీవుల హాహాకారాలు వినపడతాయి, బాబోయ్ బాబోయ్. జైల్లోకి వెళ్ళగానే కొన్ని జైళ్ళలో చావు కొడతారు ఎలాగ, వీడి ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు వీడు. ఇదేంట్రా బాబు లోపల నుంచి అరుపులు ఏమిటి, గందరగోళం ఏమిటని. పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను వంటి తురక ప్రదేశాలకు వెళ్ళడం ఎంత ప్రమాదకరమో, ఇదిగో యమలోకానికి వెళ్ళడంతో అంత ప్రమాదమని అర్థం చేసుకోవాలి. ఆ పాపాత్ములకి మొట్టమొదట లోపల నుంచి వినపడతాయి ఏడుపులు, దుఃఖాలు వినపడతాయి. దక్షిణ ద్వారం దగ్గరికి తీసుకెడతారట. యమధర్మరాజు గారి నగరంలోకి 4 మార్గాలు ఉంటాయి నిజానికి. ఆ 4 మార్గాల్లో పుణ్యాత్ములు కూడా ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళాలి నరకానికి, కొంచెం సేపు అయినా. కాకపోతే వాళ్ళు తక్కిన మార్గాలు గుండా వెడతారు, పాపాత్ములు దక్షిణ ద్వారం గుండా వెడతారు. దక్షిణ ద్వార రహిత వర్ధమానాధన ప్రద అని వాస్తు శాస్త్రంలో ఒక శ్లోకం ఉంది. ఇంటికి దక్షిణం వైపు తలుపు ఉండకూడదు, అలా ఉంటే డబ్బు ఉండదు. దక్షిణ ద్వార రహిత, దక్షిణం వైపు ద్వారం లేకపోతే ఆ ఇంటికి వర్ధమాన అని పేరు. అది ఎటువంటిది? ధనప్రద, డబ్బిస్తుంది అని. అందుకే ఆగ్నేయంలో ఒకవేళ దక్షిణం వైపే రోడ్డు ఉన్నవాడికి ఎంట్రన్స్ ఎక్కడ పెట్టమన్నారు? ఆగ్నేయంలో పెట్టమన్నారు. సరిగ్గా దక్షిణం సెంటర్లో కనుక తలుపు పెట్టుకుంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని జయించగలిగే శక్తి ఉన్న, తపశ్శక్తి ఉన్నవాడిని పక్కన పెట్టేయండి. ఆర్డినరీ మ్యాన్ను దక్షిణం వైపు సెంటర్ తలుపు పెట్టుకోకూడదు సింహద్వారం. ఇక నైరుతిలో తలుపు అనేది అందరికీ ఇబ్బందే, కలియుగం వాళ్ళకనే చెప్పేది. మళ్ళీ వాస్తు శాస్త్రం కూడా యుగాన్ని బట్టి మారుతుందండో, అది గుర్తుపెట్టుకోండి. వందేళ్లకోసారి వాస్తు మారుతుంది. ఒక్కోసారి నాకు నవ్వు వస్తుంది, మా ఇంటికి వచ్చి నాకే వాస్తు చెబుతారు మా ఇంటికి. నాకు సరే నవ్వుకుని సర్లే మరి ఏం చేస్తాం, నాకు అలాగే కుదిరిందిలే అని వదిలేస్తాను నేను, పట్టించుకోను. ఎందుకంటే బిక్వాళ్ళు కూడా నాకు కూడా వాస్తు చెప్పడం అంటే ఏదో మరి అంతో ఎంతో చదువుకున్నవాడే కదా మరి బతికాను అంటాను. ఏదో కొన్ని ఛానల్స్లో అయినా నేను ధర్మ సందేహాలు తీరుస్తున్నవాడిని కనుక, కనీసం 64 లక్షలు ఉంటే 64 లక్షలు 16 లక్షలనే తెలుసు కనుక, మీ అంత కాకపోయినా నాకు కూడా అంతో ఎంతో వాస్తు తెలుసు కనుక, మరి వచ్చి రాగానే నాకేమో ఈ డోర్ ఇక్కడ పెడితే బాగుండండి అని ఇంటికి వచ్చి ఎవరినో చెబితే మరి అప్పుడు కొంచెం నవ్వు వచ్చి ఏం చేయనండి, మరి మా ఇంటికి డోర్ ఇటువైపు ఉందండి అటు మార్చడానికి కుదరలేదండి అని చెప్పవలసి వస్తుంది. మా గురువు గారు ఇక్కడ కొంచెం ఎత్తు చేస్తే బాగుండండి అంటాడు. సరే ఏది ఏమైనా యమధర్మరాజు గారు కెపాసిటీ కలిగిన వాడు గనక ఆయన అన్ని వైపులో తలుపు పెట్టుకున్నట్ట. ఎందుకని? ఆయనకి వ్యంగ్యం ఉంది, ఆయనే పెద్ద మృత్యుదేవత. ఇప్పుడు పాకిస్తాన్ పోలీసు వాడు దేనికి భయపడాలి? వాడే టెర్రరిస్ట్, వాళ్ళలో వాళ్ళు కొట్టుకుతావలసిందే కానీ బయట వాడు ఎవడు వచ్చేం చేయలేడు వాడు. అలాగా ధర్మధ్వజుడు అని దక్షిణం వైపున కాపలం వాడు ఒకడు ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. యమలోకంలో దక్షిణం వైపున్న తలుపు దగ్గర ధర్మధ్వజుడు అన్నాయని కాపలం ఉంటాడు. ఆ ధర్మధ్వజుణ్ణి మనం వెళ్ళి కలుసుకోవాలట. మనం అంటే నేను చెప్పేది పాపాత్ముడు యాతనా శరీరంలో ప్రవేశపెట్టుబడి పెడతాడు కదా, అక్కడికి కాపల వాళ్ళు తీసుకెళ్ళి ఈ యమకింకరులు ఇవాళ కొత్త క్యాండిడేట్ వచ్చాడండోయ్, భూలోకం నుంచి తీసుకొచ్చాం, ఇదిగో వీడేనండి, యమధర్మరాజు గారి అనుజ్ఞ తీసుకుంటే మీరు మమ్మల్ని ప్రవేశపెడితే మేము వీడిని లోపలికి తీసుకెడతాం అనగానే వాడిని ఎగాదిగా చూసి ఓహోయ్ కొత్త క్యాండిడేట్ వచ్చావా రెంట్కి అనుకుని వాళ్ళు ఇక్కడే అట్టే పెట్టి ఈ ధర్మధ్వజుడు ఆయనకి అసిస్టెంట్లు ఉంటారుగా వాళ్ళని పిలిచి ఇదిగో భూలోకం నుంచి ఫలానా డిప్పారావో కప్పారావో ఎవడో వచ్చాడు వీడికి ఈ గోత్రం, వీడిని ప్రవేశపెట్టమంటారో లేదో యమధర్మరాజు గారిని కనుక్కోండి అంటాడు. అప్పుడు ఈ ద్వారపాలకులు బయలుదేరి లోపలికి వెడతారు. పంపించు వాడి కోసమే వెయిటింగ్ చేస్తున్నాను నేను అంటాడు ఈయన. సరే వీడిని మొత్తం మీద లోపలికి తీసుకెడతారు. అప్పుడు యమధర్మరాజు గారట ఇక్కడ ఒక మాట చెప్పాడు, సమ్యక్ జ్ఞానాతి ధర్మరాట్. వచ్చిన వాడి గురించి తెలియదా ఆయనకి? ధర్మరాట్ అంటే ధర్మరాజు. సమ్యక్ జానాతి, సమ్యక్ అంటే పూర్తిగా. ఏమిటి పూర్తిగా? జానాతి తెలుసు. వచ్చిన పాపాత్ముడి పుట్టుకేమిటి, వాడు ఆర్ఆర్పేట పవరపేట అగ్రహారమా అన్నీ తెలుసు ఆయనకి. తంగెళ్ళమ్మూడా అదేంటది దాని పేరు, తంగెళ్ళమూడి దాటాడు విజయరాయ వెళ్ళే రూట్లో జానంపేట. ఆ అమ్మాయిది ఎవరు? సోదిమేళ్ళో, సోదిమేళ్ళో మొత్తం మీద అదేది ఇటువైపు అయితేనేమో చాటకొర్ర రోడ్డు, కోడేలు రోడ్డు, గురువుగారి పీఠం రోడ్డు, అన్ని అడ్రస్సులు తెలుసు. అమ్మ బాబాయ్ వీడు అమ్మకడపాడు యమధర్మరాజు గారు పెద్ద కంప్యూటర్, అసలు గూగుల్ ఆయనే, ఆయనకు అన్నీ తెలుసుట, ఇంత సుస్పష్టంగా చెప్పాడు. సమ్యక్ జానాతి ధర్మరాట్, ధర్మరాజు గారికి పూర్తిగా తెలుసు అనమాట. అన్ని తెలుసుండి కూడా శాస్త్ర ప్రకారంగా యమనది వినాలి, అందుకని తథాపి అంటే తెలుసుండి కూడా చిత్రగుప్తాయ తేషాం పాపం సపృచ్చతి. చిత్రగుప్తుడే పిలుస్తాడు, ఎవడి డ్యూటీ వాడిదే. నేనున్నాను, అర్చన చేయగలను, పురాణం చెప్పగలను, అన్నీ చేయగలిగినా అర్చనకి పురోహితుడి పెట్టుకోవడం, యజ్ఞానికి ఇంకోటి పురమహిస్తాం, పురాణం వరకే నేను, నేనే జ్యోతిష్కుని చెప్పుకుంటూ కూర్చుని నేనే అర్చన చేసుకుంటూ కూర్చోకూడదు, అర్చకుల్ని వేరే నియమించాలి. ఇలా ఎవరి డ్యూటీ వాళ్ళదే. ఒక మీరు చూసారు కదా, తరుగు చక్రం నేనే వేసేవాళ్ళ దగ్గరికి పంపిస్తాను, అలాగే నవగ్రహాలకి శాంతి పాలన పార్థివాలయానికి పండి అక్కడికి వెళ్ళి చేయించుకోండి అని చెబుతాను, లేదా ఇంకో చెప్ప ఇంకో చోటకి పండి అంటాం. నా పరిధిలో ఉన్నవి కొన్ని తప్పనిసరి ఉన్నవి నేను చేస్తాం, చేయకూడదు. అలాగే పురాణం నేనే చెప్పాలి, ఇవి ఒక నియమం ఉంటాయి. అలాగే యమధర్మరాజు గారు వచ్చిన వాడి లిస్టు ఆయనే చూసుకుని, అన్నీ ఆయనే చూసుకుని, శిక్షలు ఆయనే వేస్తే ఇంకెలాగా. అందుకని చిత్రగుప్తుడిని పిలుస్తాడు, అన్నీ తెలుసుండి కూడా. ఈ వచ్చిన డిప్పారావు గారు, ఆయన ఏం పాపం చేశారు, లేకపోతే ఈ కప్పాయం ఏ పాపం చేసింది, ఈ వెంకాయం ఏ పాపం చేసింది, లేక ఏ పుణ్యం చేసింది అని అడిగితే ఆయన ఏం చేస్తట, ఆయనకి మళ్ళీ ఓ అసిస్టెంట్ ఉన్నట్టు. వీరందరూ అనుకుంటే చిత్రగుప్తుడు చిట్టా డైరెక్ట్గా తీసేస్తాడని. చిత్రగుప్తుడు అంటే చిట్టా కొట్టేసి విచిత్రగుప్తుడికి అప్పగించడం, ఇవన్నీ సినిమా కోసం హాస్యం కోసం సృష్టించారు. చిత్రగుప్తుడు మతిమరుపుతూ చేస్తాడా, ఆయన దగ్గర శ్రవణాన్ పరిపృచ్చతి. చిత్రగుప్తుడికి కూడా ఈ పాపముల గురించి చదివి వినిపించే కొంతమంది సేవకులు ఉన్నారు, వాళ్ళకి శ్రవణులు అని పేరు. ఏమిటి, వాళ్ళు ఏం చేస్తారంటే, అయ్యా గురువుగారు ఇదిగోనండి, వీడు 1వ సంవత్సరం నుంచి 10వ వరకు చేసిన చిట్ట ఇది, ఇదిగో అది, ఇందులో కజ్జికాయలు ఉన్నాయి అనుకోండి, అక్కడ చిట్ట ఉంటుంది అది తీస్తారు, ఇది వీడి దశ. ఓహో ఏమేం చేశాడు, పుట్టినప్పటి నుంచి 10 ఇయర్స్ వచ్చేదాకా వీడు స్కూల్లో ఉండగా పక్క అమ్మాయి జడ పీకేయడండి, గురువుగారికి ఎవరో గవ్వలిస్తే ఎత్తుకుపోయాడండి, అదిగో ముందు కూర్చున్న అమ్మాయి నెత్తి మీద కొట్టాడండి, ఇవన్నీ చెప్పేస్తారు, ఏం చేసిన చెప్పేస్తారు. ఓహో సరే, 11వ సంవత్సరం నుంచి 20వ సంవత్సరం వరకు ఏం చేశారు, వీడు స్కూటర్ మీద విడుతూ ఎవరి మీద యాసిడ్ పోసాడండి, లేకపోతే ఈ అమ్మాయి లవ్ లెటర్ రాసిందండి, ఇవన్నీ చెప్పేస్తారు. తర్వాత 21 నుంచి 30 వరకు ఏం చేశారు, మంచి చెడ్డ అన్ని, ఈ అమ్మాయి తండ్రి చెప్పినట్టే పెళ్లి చేసుకుందండి, ఈ అమ్మాయి మాత్రం తండ్రి చెప్పిన వాటికి వ్యతిరేకంగా దిక్కుమాలని ప్రేమించి వెళ్ళిపోయిందండి, లేకపోతే వాడు దుర్మార్గుడు గురువుగారిని తిట్టాడండి, ఇలా మొత్తం లిస్ట్ అని చెబుతారు. నాకు తెలిసిన పాపాలు, నాకు తెలియని పాపాలు ఇంకేమైనా ఉంటే అవి మీరు ఇంటికి ఇలా ఊహించి చెప్పుకోండి, ఇలా మొత్తం మీద అన్ని చెప్పేస్తారు. వాడు ఉన్నాడండి గురువుగారికి దండం పెట్టడానికి వచ్చి ఆయన సెల్ టేబుల్ మీద ఉంటే తూపోయాడండి, అవి కూడా రాసేస్తారు. అనారపేట వెంకటేశ్వర స్వామి గుడిలో 1వ సంవత్సరం గురువుగారు సెల్ ఎవడెత్తుపోయాడో ఆయనకు తెలుసు, గురువుగారి చెప్పులు ఎవరెవరు పట్టుకుపోయారో తెలుసు, మీ చెప్పులు ఎవరు ఎత్తుకుపోయారో తెలుసు, అన్నీ తెలుసు. అలాగే పుణ్యాలు కూడా తెలుసు వాళ్ళకి, 1వ పార్థసారథి గారు గురువుగారి కోసం టికెట్లు తీయడానికి ఇంత కష్టపడ్డారండి, గురువుగారు రింగిస్తే విసుక్కోకుండా మళ్ళీ ఫోన్ చేశారండి, మళ్ళీ పక్కవాడికి రింగి చదిలేసాడ్ర దిక్కువాలని తిట్టకుండా ఫోన్ చేశారండి ఆయన, లేదా పీఠానికి కలప తేవడానికి అదే గుడివాడు వెళ్ళారండి, ఇవన్నీ కూడా రాసేస్తారు. అలాగే ఉపన్యాసం వింటూ నేల మీద రాసిందండి అని చెప్పేస్తారు, మొత్తం మీద అన్నీ చెబుతారు. ఎక్కడ ఏం మాట్లాడుకున్న వాడికి తెలిసిపోతుంది, అమ్మో అది పెద్ద డీడీ 8 అది. అప్పుడు యమధర్మరాజు గారికి చిత్రగుప్తుడు ఏం చేస్తాడు, అయ్యా వీడు 50 ఏళ్ళు బతికాడండి, లేక 40 ఏళ్ళు బతికాడు, 60 ఏళ్ళు బతికాడు, 25 ఏళ్ళు బతికాడు, ఈ 25 ఏళ్లలో ఈ ఈ సంవత్సరంలో ఈ ఈ రోజుల్లో ఈ పుణ్యం చేశాడు, ఈ పాపం చేశాడు. పాపాలు ఎక్కువ చేస్తేనే అక్కడికి వెళ్తారు, పుణ్యాలు ఎక్కువ చేస్తే ముందు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళరు. అందుకని అప్పుడు ఆయన చిత్రగుప్తుడు ఏకరవ పెడతాడు. ఇంతకీ మనకు అనుమానం, ఈ శ్రవణులు అని పిలువబడేవాళ్ళు చిత్రగుప్తుడికి కూడా పాపాల లిస్టు చెబుతారు కదా, వీళ్ళెవరు అని. శ్రవణాక బ్రహ్మణ పుత్రాక, బ్రహ్మదేవుడి కొడుకులు మానసపుత్రులు, వాళ్ళని శ్రవణులు అంటారు. బ్రహ్మ మానసపుత్రులట వీళ్ళు. రోజు తిరుగుతూ ఉంటారట మన చుట్టూ అదృశ్య రూపంలో, అందరి చుట్టూ తిరుగుతారట వాళ్ళు. వీళ్ళు స్వర్గం, మర్త్యం, పాతాళలోకం, అన్ని లోకాల్లో ఎక్కడెక్కడ ఏం జరుగుతోందో అన్నీ తెలుసుకుంటారు. పరమ జ్ఞానస్వరూపులు వీళ్ళు, పరమ పుణ్యాత్ములు వీళ్ళు. ఇటువంటి ఈ మహానుభావులు, నిరంతరం తిరిగేటటువంటి ఈ పుణ్యాత్ములు, వాళ్ళు చెప్పేస్తారట సుస్పష్టంగా, అయ్యా సందేహం లేదండి, వీడు ఈ నరకానికి అర్హుడు అని రికమెండేషన్ ఇస్తారు. ఇక్కడ ఒక చిన్న కిటుకు ఉంది. ఈ శ్రవణులు ఎక్కువ పుణ్యం చేసిన వాడిని అయితే యమధర్మరాజు గారు ధర్మం చూసిన తర్వాత దర్శనానంతరం ఈతడు ఎక్కువ కాలం నరకంలో ఉండకూడదు, స్వర్గానికి వెళ్ళాలి, తక్కువ పాపాలు చేశాడు, ఇదో టెంపరరీగా నరకంలో ఉంచి స్వర్గానికి పంపేయండి అని చెబుతారట. పాపాలు ఎక్కువ చేస్తే లిస్టు చెబుతారు కానీ సజెషన్ ఇవ్వరట. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి, పుణ్యములు ఎక్కువ చేస్తే వీడు ఎక్కువ కాలంలో నరకంలో ఉండకూడదండి, తొందర తొందరగా నరకం పూర్తి చేసి వీడిని స్వర్గానికి పంపేయండి అని చెప్పేస్తారు. అలా కాకుండా పాపాలు ఎక్కువ చేస్తే అయ్యా పాపాలు చేశారని చిట్టా చెప్పు ఊరుకుంటారు, ఆ చిట్టా అని చిత్రగుప్తుడు ధర్మరాజు గారికి వివరిస్తాడు. ఇంకొకటి, ఈ శ్రవణులకి భార్యలు కూడా ఉన్నారట. శ్రవణులు ఎక్కడికి వెళ్ళినా వాళ్లతో పాటు వాళ్ళ భార్యలు కూడా పెడతారట, ఉపన్యాసానికి భార్యాభర్తలు వెళ్ళినట్టుగా. తేషాం పత్న్యస్తూత శ్రవణ్య పృథగాక్వయా. ఈ శ్రవణులకి ఎక్కడెక్కడ ఏ ఏ పాప పుణ్యాలు జరుగుతున్నాయో తెలియజేయడానికి భార్యలు కూడా సాయం చేస్తారు. ఎప్పుడైనా భార్య గారి సహకారం లేకపోతే ఏ పనైనా చేయగలంటండి మనం, చేయలేము. అందుకని భార్యలు కూడా ఏమండి మేము వస్తామండి అని భర్తతో కూడా తిరిగి, ఒక్కోసారి భర్తలు వేసుకోవటం మీద పెడుతూ పెడుతూ లుక్ లేక మర్చిపోవచ్చు, ఒక్కొక్కటి పొరపాటు మర్చిపోవచ్చు, లేదా నైవేద్యం పెట్టగానే టీ ఇవ్వగానే జాలి పడచ్చు. భార్యలు మర్చిపోరట, ఏముండోయ్ మీరు ఫలానా వెంకాయమ్మ గారు చేసిన పాపాల్లో రెండు రాశారు, మూడోది మీరు మర్చిపోయారండోయ్ అని వీళ్ళు పక్క నుండి గిల్లి రాయిస్తారట. అంటే భార్యలు ఉండాలి పక్క పక్కన. అంటే ఇక్కడ ఒక చిన్న బాధ ఉంది, కొంచెం జాగ్రత్తగా ఫాలో అవుతూ నిద్రపోకుండా వినేవాళ్ళకి అర్థమవుతుంది. వీళ్ళు వెళ్ళడం వల్ల పాపాత్ములకు ఇబ్బంది, మొగుళ్ళకి లాభమే కానీ. ఎందుకని, పాపాత్ముల పాపములలో ఒక మూడు రాసి ఒకటి రాయలేదనుకోండి, వాళ్ళు ఒకవేళ శ్రవణులు ఆ నాలుగో పాపాన్ని భార్యలు గుర్తు చేస్తారు. అందుకని దిక్మాలు పెళ్ళాలను తీసుకెళ్లకుండా హాయిగా స్కూటర్ మీద వెళ్ళిపోతే బాగుండు అనుకుంటారు వాళ్ళు. కానీ వాళ్ళు అలా కుదరదు, కూడా భార్య ఉండవలసిందే. భార్యావిహీనాహ అంటే భార్య లేనివాడు కొన్ని ధర్మకార్యాలకి పనికిరారు. మొత్తం మీద ఇంత ఉన్నది. మళ్ళీ ఇంకోసారి గుర్తుపెట్టుకోండి, 1-2 సార్లు గుర్తుపెడుతున్నాను. శ్రవణులు, శ్రవణుడి భార్యలు పుణ్యపాపముల లిస్టు తయారు చేస్తారు. ఇవి చిత్రగుప్తుడికి చెబుతారు, సలహాలు ఇస్తారు. చిత్రగుప్తుడు యముడికి రికమెండేషన్ ఇస్తాడు, యముడు ఫైనల్గా శిక్షలు ఖరారు చేస్తాడు. ఇది నియమం. భూలోకంలో కూడా సిస్టమ్ తెలుసు కదా, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మొట్టమొదట FIR అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట, అది కేసు నమోదు చేయాలి. ఆ తర్వాత ప్లేడర్లు అయ్యాక జడ్జి గారు శిక్ష, అవి ఆర్డర్. ఇప్పుడు యమధర్మరాజు గారు ఏం చేస్తాడు, ఈ మనుష్యుల యొక్క మనుష్యాణం శుభాశుభం చారాస్తే ధర్మరాజస్య మనోవాకాయజం కర్మ సర్వం జానంతి తత్వతక. యమధర్మరాజు గారు తన భటుల ద్వారా, ఈ శ్రవణుల ద్వారా, చిత్రగుప్తుని ద్వారా ఇలా అంచెలంచెలుగా పాపాత్ముల్ని పరిశీలించి వాళ్ళు మనస్సుతో చేశారా, వాక్కుతో చేశారా, శరీరంతో చేశారా పాపాలు. పాపాలు మూడు రకాలు. ఒకటి మనస్సుతో చేస్తారు, కొంతమంది పైకి బుద్ధిగా ఉంటారు, శరీరంతో చేయరు, కానీ మనస్సులో అన్ని కుళ్ళు కొత్తంతరాడి ఇలా చూస్తాడు, కొత్త కొత్త ఆడిపోతూ ఉంటాడు అని పైకి ఏమి ఎరగనట్టుగా, బాబాయ్ గురువు గారు మీ అంత మంచివాడు లేరండి అయ్యో, అసలు మీరు ఏలూరులో ఉండడం మా అదృష్టం, లోపల దొంగ పీను దిక్కుమాలాడు వీడు వచ్చాడురా, అవన్నీ తెలిసిపోతాయి. అందుకే ఇక్కడ ఏం చెప్పారు వరసగా, మనోవాక్కాయజం కర్మ సర్వం జానంతి తత్వత. ఏ వ్యక్తి అయినా మనస్సుతో ఏం చేశాడు, వాక్కుతో ఏం చేశాడు, శరీరంతో ఏం చేశాడు. మీలో చాలామంది అదృష్టవంతులు. ఏమిటో తెలుసా, అందరూ శ్రద్ధగా వింటున్నారు కదా, ఎవ్వరూ నిద్రపోవట్లేదు అనడానికి ఒకసారి అందరూ కూడా వాసుదేవానండి, ఈ ఘట్టం పూర్తయ్యేదాకా మధ్య మధ్యలో ఒక్కోసారి నామం చెప్పిస్తానమాట, నమః పార్వతీపతయే. ఎందుకంటే అంత అవసరం. ఈ 13-14 శ్లోకాల్లో చెప్పారు, ప్రతి వ్యక్తికి ఏ పని చేసినా ఆ పని వల్ల అయితే పుణ్యమో లేక పాపమో వస్తుంది. ఏమిటి అయితే, అది పుణ్యం అవ్వచ్చు లేక పాపం అవ్వచ్చు, కానీ పుణ్యము పాపము రెండు అంటకుండా, పుణ్యం పాపం రెండింటిలో ఏదున్నా మోక్షం రాదు, భూమి మీద పుడతారు. అంటే మోక్షం రావాలంటే ఏం కావాలి మీకు, పుణ్యము ఉండకూడదు పాపము ఉండకూడదు. మాకు మోక్షమే కావాలండి, ఈ భూమి మీద మళ్ళీ పుట్టకూడదు అనుకున్న వాళ్ళు చేయొద్దండి సార్, సందేహం లేకుండా ఇది అవసరం. నాకు బ్రహ్మానందంగా ఉంది, మళ్ళీ వచ్చే జన్మలో మళ్ళీ 6,000 గజాల స్థలంలో ఇల్లు కట్టుకుని సుఖపడాలనే కోరిక మనకు వద్దు, దిక్కుమనదు. ఈ 1,000 గజాలు ఎందుకు, అక్కడ బ్రహ్మానందం ఉంటే. దానికి మార్గం ఏం చెప్పారో తెలుసా, 13-14 మీకు ఏం చెయ్యండి, మీకు పుణ్యం పాపం అంటదట. ఎప్పుడో తెలుసా, మీ గురువు గారు ఏం చెబితే చేయండి అన్నాడు. మీ ఇష్టం, ఎవడో ఒక సద్గురువు నమ్మండి, అలా నమ్మి వాడు ఏం చెబితే ఇక మళ్ళీ పుణ్యం పాపం అనకండి, అది పుణ్యమా పాపమా రెండో ప్రశ్న లేదు, అలా చేసేయండి అంతే. ఇప్పుడు నేను వినమన్నాను, శ్రద్ధగా వచ్చి 6 అంటే 6 వింటారే ఇంతే వినేయండి అంతే, శ్రద్ధగా వినేయండి. ఈ మాత్రం వింటేనే మాకు నరకం రాదా అని అనకండి అంత నమ్మకంతో. ఎంతో కొంత అవిశ్వాసం ఉండొచ్చు కొందరిలో అయినా, ఆ అవిశ్వాసం ఉంటే ఈ క్షణమే విడిచిపెట్టగలిగితే, కఠోరమైన విశ్వాసంతో వింటే ఇంక వాటికి వస్తుంది అంటున్నాడు వేదవ్యాస మహర్షి. ఇదే గరుత్మంతునితో కృష్ణుడు కూడా చెప్పాడు. ఆశ్చర్యం చెప్పడానికి నేను మొత్తం 4 పురాణాలు ఇక్కడికి తెస్తున్నాను. కారణం ఇదే గరుడ పురాణంలో శ్రీకృష్ణుడు కూడా, అంటే విష్ణుమూర్తి కూడా చెప్పాడు 13-14 శ్లోకాలు కామన్. అందులో కూడా ఏమని, అయితే మాకు పుణ్యపాప కర్మములు రెండూ వద్దు, మాకు శాశ్వత శ్రీ కైవల్య పదం కావాలి అనుకున్నటువంటి వ్యక్తులకి ఒకటే మార్గం, ఇంకా మీ మీద వేసుకోకండి కర్తృత్వం, వాడిదే దిక్కు మా గురువు గారు అనండి అంతే, మీకు వచ్చేస్తుంది అన్నాడు. కాదు మాకింకా కొంత పుణ్యం ఉంది, లేదా కొంచెం పాపాలు చేసి సాయంకాలం కూడా సరదాగా మిరపకాయ బజ్జీలు కాస్త పుచ్చుకోవాలని కోరిక ఉందనుకుంటే అప్పుడు దిక్కుమాలండి కాకుండా పురాణం వినండి, మాకు మళ్ళీ జన్మ కావాలి, ఇలాంటి జన్మ కావాలనుకుని వినండి, మీ ఇష్టం ఏది కావాలంటే అది వస్తుంది. మీకు ఇల్లు కావాలంటే ఇల్లు వస్తుంది, వచ్చే జన్మలో మిరపకాయ బజ్జీలు కాస్త మందు కావాలంటే అవి వస్తాయి, షోడ అంటే షోడ వస్తుంది, ఏమో ఏం కోరికలు ఉన్నాయి నాకు మాత్రం తెలుసు. యోగులు కూడా ఒక్కోసారి పొరపాటున భ్రష్టులు అవుతారట, అది కాకుండా నమ్మి చేసేయండి అంతే, మీ ఇష్టం ఏదైనా. మీకు ఇంతకేం కావాలమ్మా, అరటిపండు ఇస్తానులే తర్వాత, అది కావాలంటే అది వచ్చేస్తుంది. ఇప్పుడు చెప్పాడు అనమాట, మనస్సుతో కానీ వాక్కుతో కానీ కర్మతో కానీ చేసే ఏ పుణ్యపాపమైనా అంటుతుంది, అంటకుండా ఉండడానికి మార్గం అది. అవన్నీ తెలుసుకున్నది యమధర్మరాజు, వీడు చేశాడు ఇది విశ్వాసంతో చేశాడు, అవిశ్వాసంతో చేశాడు, పుణ్యం చేశాడు, పాపం చేశాడు, మనిషి రూపంలో చేశాడు, జంతు రూపంలో చేశాడు, పశు పక్షి ఆది సమస్త జాతుల్లో చేశాడు. వ్రతైహి దానైశ్చ సత్యోక్త్యా యస్తోష యస్తోషయతి తాన్నరః భవంతి త్యసతే సౌమ్యాః స్వర్గమోక్షప్రదాయినః. ఈ శ్రవణులు ఒక మాట చెబుతారు, అయ్యా మీరు మమ్మల్ని నియమించారు, మేము అన్ని చోట్లకి తిరిగాం, ఈ వ్యక్తులు నిజంగా నమ్మకంతో చేశారు పురాణాదుల మీద, వ్రతైహి వ్రతాలు చేశాంగా, కొంతమంది పాడ్యమి వ్రతం, కొందరు ఏదో విద్యావ్రతం, కొందరు ఏదో ఒక వ్రతం అప్పుడు ఎప్పుడో ఎప్పుడో ఒకప్పుడు చేస్తాం. ఈ వ్రతాలు దానాలు వాళ్ళ శక్తిని అనుసరించి దోచేసేవాడికి పెట్టక్కర్ల మనం, మన శక్తి మనకు 10 రూపాయలు ఇవ్వగలిగే శక్తి ఉంటే 10 రూపాయలు ఇద్దాం, 1 రూపాయే ఇవ్వగలం పోనీ అదే ఇద్దాం, ఏమి ఇవ్వలేకపోతే దండం పెట్టుకుందాం, ఏదో శక్తి. వీళ్ళు మనస్ఫూర్తిగా చేశారండి అది వాళ్ళు చెప్పేది, మనస్సుతో చెయ్యాలి, మొక్కుబడిగా చేయటం కాదు. తర్వాత ఏం చెప్పారు, ముందు వ్రతై అన్నారు, వ్రతములు. నేను ఎరిగి చాలామంది అంతో ఎంతో ఏదో ఒక వ్రతం చేశారు వాళ్ళ శక్తిని బట్టి. దానయిశ్చ రెండో దానములు కూడా చేశారు. సత్యోక్త్య అంటే నిజం చెప్పారు కొందరు, మొత్తం మీద మమ్మల్ని ఆనందపెట్టారు అంటున్నారు. ఆ మమ్మల్ని ఆనందపెట్టారనేది ఎవరు చెబుతున్నారు ఇప్పుడు చిత్రగుప్తుడికి? శ్రవణులు విత్ దెయిర్ వైవ్స్, వాళ్ళ భార్యలతో కలిపి చెబుతున్నారు మమ్మల్ని నిజంగా వీళ్ళు ఆనందపెట్టారు తమ కర్మాచరణలతో, తమ వ్రతాలతో, తమ సత్యంతో. ఇంట్లో ఉండి లేదండం, లేదా ఫోన్ ఉండి కూడా ఎత్తకపోవడం, వినపడలేదని అబద్ధం ఆడడం. నేను కొన్ని కొన్ని చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు. కొంతమంది ఉంటారు మా ఫోన్ బయటికి వెళ్ళదని అంటాడు, ఫోన్ బయటికి వెళ్ళదా, ఇదే ఫోన్ నుంచి ఒక్కోసారి నాకు ఫోన్ చేస్తాడు మళ్ళీ వాడు అవసరం అయితే, కొత్తప్పుడు బయటికి వెళ్ళదంటాడు. ఈ గురువుగారి శక్తి చాలా గొప్పది, ఇంట్లో కూర్చుని ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. ఆ మాత్రం తపశ్శక్తి లేకపోతే ఈ పురాణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అన్నీ తెలుసున్నా క్షమించడం అలవాటు అంతే, ఎందుకంటే మేం క్షమించకపోతే వాడికి ఇబ్బంది వస్తుంది, నరకం వస్తుంది అని చేత అవన్నీ తెలుసు. అలా కాకుండా సత్యోక్తి ఒక్క గురువు దగ్గర పలకాలి, అందరి దగ్గర పలకలేకపోయినా. ఇలాంటి భాష వాటితో యహ అంటే ఎవడైతే తోషయతి మమ్మల్ని ఆనంద పెడతాడో వాళ్ళందరి గురించి మీకు చెబుతున్నాం. వీళ్ళకి మీరు స్వర్గం ఇవ్వచ్చు, వీళ్ళకి నరకం ఇవ్వచ్చు, వీళ్ళకి మోక్షం ఇవ్వచ్చు అని చెప్తారు వాళ్ళు. ఇంకా అన్నిటికంటే బాగా ఇష్టపడేది ఎవరినో తెలిసిన వాళ్ళు, నేను చెప్పింది మోక్షం కాదు, మామూలు చిన్న చిత్తగా స్వర్గాది లోకాలకు వెళ్ళే వాళ్ళ గురించి ఎక్కడి నుంచి చెబుతున్నాడు. సత్యం చెప్పేటటువంటి వాళ్ళంటే శ్రవణులకు ఇష్టం. ఆ తర్వాత కోవ దానం, ఆ తర్వాత కోవ వ్రతం. ఆదిత్య చంద్రవనిలో నలశ్చ ద్యౌర్భూమిరాపో హృదయం యమశ్చ అహశ్చ రాత్రిశ్చ ఉభే చ సంధ్యే ధర్మస్య జానాతి నరస్య వృత్తం. ఈ శ్రవణులకి కూడా చిత్రగుప్తుడికి శ్రవణులకి సాక్ష్యం కావాలి కొన్ని సందర్భాల్లో, అలా సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉన్నారట. మీరు ఎప్పుడైనా భారతం కూడా చెప్పాను మీకు గుర్తుందా, అందులో దుష్యంతుడు నా పెళ్ళం కాదు అన్నాడు ఎవరిని, శకుంతలని. అప్పుడు ఆవిడ ఏమంది, ఇదే శ్లోకం చెప్పింది, ఈ శ్లోకమే ఈ పురాణంలో శ్లోకమే ఆవిడ చెప్పింది, విమలయ్య సోనిధి పురుష వృత్త విరుంగుచు నుండుచు వేదములును. పట్టభద్రుడు చెప్పింది వేదములు, ఇదే చెబుతున్నారు ఇందులో. మానవుడు ఏం చేసినా అనుక్షణం వాణ్ణి పరిశీలిస్తూ వీడు నిజంగా భక్తి ఉన్నవాడా లేడా అని తెలుసుకునేందుకు వేదములు, సూర్యుడు పగలు రాత్రి చంద్రుడు, నిరంతరం వాయువు అగ్నిహోత్రుడు, ఆకాశం భూమి జలం ఆత్మ యమధర్మరాజు, పగలు రాత్రి సంధ్యా సమయం ధర్మం, ఇవన్నీ కూడా సాక్ష్యంగానే ఉంటాయి. మనకి. అందుకే ఈ వీటి నుంచి తప్పించుకోగలడా, నువ్వు అబద్ధం ఆడచ్చు కానీ వీటి నుంచి తప్పించుకోగలవా అంది ఆవిడ. నరుడు దక్కున నేర్చుకునే తన్ను మృత్యులం చచ్చేటప్పుడు తనను తాను కాపాడుకోగలడా? ఎంత దొంగ విధమైనా ఎటువంటి వాడైనా అని తెలుస్తాయి. ఓ సినిమాలో సూర్యకాంతని నరకాన్ని తీసుకెళ్ళారు, ఒడియాలును రేగుడియాలును పిండుడియాలును మిరపకాయ బజ్జీలును తెల్ల మిరపకాయలు మూటకెట్టుకెళ్ళింది. ఆ లోపల కడుతూ ఉంటే చెంగు దగ్గర యవకెక్కర్లు ఏమిటి మూట అన్నారు. ఆవిడ ఇప్పేసింది, ఇప్పి చిచ్చి ఒడియాలు తీసుకురాకూడదు దోసేస్తే, ఏదో బాబు ఇక్కడ మీరు సరిగ్గా తింగట్టరంట, కాస్త ఈ ఒడియన్నా నాక్కుందామని తెచ్చుకున్నాను అంటుంది. అబ్బాయి ఇక్కడికి ఎంట్రన్స్ లేదని తోసేశారు. తోసేశాక యమధర్మరాజు గారి దగ్గరికి తీసుకెళ్లారు. నువ్వేమన్నా చేసావంటే నేను ఏ పాపం చేయలేదండి, వీళ్ళే మోసపోయారంటే, అప్పుడు ఆవిడ నీ యమధర్మరాజు తోటి ఇలా అబద్ధం, అక్కడ కూడా అబద్ధం ఆడేసిందిలేండి ఆవిడ. ఏమో మీ అత్తగారికి విషం పెట్టి చంపేవంటే, నేను ఎక్కడో రహస్యంగా విషం పెడితే మీకు ఎలా తెలిసింది బాబు అంటుంది. ఎక్కడో రహస్యంగా కానీ భలే హాస్యం చూపిస్తాడు మన పాత్ర వాళ్ళు. ఆయనకి ఎలా తెలుస్తుందంటే ఆయన పదే తెలుసుకోవటం. ఇక్కడ భూలోకంలో అత్తగారికి విషం పెట్టి చంపినా, కోడల మీద కిరసాయిలు వచ్చి పెట్టి చంపేసినా ఇవి తెలివిటండి, లేకపోతే ఏ మున్సిపల్ వార్డు కౌన్సిలర్ తీసుకెళ్ళి కారు డ్రైవింగ్ నేర్చుకుంటూ ముసలామిని చంపేస్తే పాలకొల్లో అదే ఆయన. పోలీసు వాళ్ళకంటే లంచం ఇవ్వచ్చు కానీ యమకెంకరుల దగ్గర మనం ఎక్కడ దాక్కుంటాం? వాడి తెలియదేటి అన్నీ తెలుసు. ఎందుకంటే ఇదిగో సూర్య చంద్ర వాయు అగ్నిహోత్ర ఆకాశ భూమి జలాత్మ యమధర్మరాజాదులు అహోరాత్రాలు సంధ్యా సమయాలు ధర్మము ఇవన్నీ కనిపెడుతున్నాయి ఎప్పటికప్పుడు మనం. అందుకే సుఖమైన మార్గం ఎవరిది అంటే గురుభక్తుడికి, ఇంకెవ్వరికి లేదు. మిగతా వాళ్ళందరికీ ఎప్పుడొకప్పుడు కష్టం వస్తుంది. ఇప్పుడు ధర్మరాజు అన్ని నిశ్చయిస్తాడు, ఆయన చేతులు అప్పుడు ధర్మదండం పుచ్చుకుంటాడు. తీర్పు చెప్పే ముందు ఏం చేయాలి? ఒక ధర్మదండం ఉంటుందన్నమాట, ఆ ధర్మదండం చేత్తో పుచ్చుకుని ఇలా టక్కన పెట్టుకుంటాడు. అది పెట్టుకోగానే ఇంకా ఆయన ఆయన్ని మర్చిపోతాడు. అప్పుడు ఆయన దున్నపోతు వాహనం మీద కూర్చుంటాడు, సింహాసనం మీద నుంచి మంచి నల్లని ఎనుబోతుంది, కారు ఎనుబోతుంది, దీర్ఘ శరీరంలోకి వచ్చేస్తాడు ఆయన. ఆయన మాట్లాడుతూ ఉంటే ఎలా ఉంటుందో, ఆయన రూపం ఎలా ఉంటుందో ఈ 19వ శ్లోకం నుంచి 21వ శ్లోకం దాకా విజృంభించేశారు. పాపిష్టాస్తే ప్రపశ్యంతి యమరూపం భయంకరం దండహస్తం మహాకాయం మహిషోపరి సంస్థితం ప్రళయాతి బుధ నిర్ఘోషం కజ్జలాచల సన్నిభం విద్యుత్ ప్రభాయుర్ విద్యుత్ ప్రభాయుధైర్ధీమన్ ద్వాత్రింశత్ భుజాయుతం యోజనత్రయ విస్తారం వాపీతుల్య విలోచనం దంష్ట్రాకరాళ వదనం రక్తాక్షం దీర్ఘనాశికం. చేతిలో దండం, భయంకరమైన దీర్ఘ శరీరం, మహిషం మీద కూర్చుంటాడు. ఇంకా ఆ రూపం ఉంటుంది, నల్లని కొండ ఉంటుంది, కాటుక కొండ, కాటుకే నల్లగా ఉంటుంది, ఆ కొండ కాటుకలో ఉంటుంది కాబట్టి దానికి అంజనాద్రి అని పేరు. అలా ఉంటాడు, మాట్లాడుతూ ఉంటే కొన్ని వేల మేఘములు ఉరిమితే ఎలా ఉంటుంది, ఆ ఉరుములు పిడుగులు పడేటప్పుడు వచ్చే ఉరుములు ఎలా ఉంటాయో అలా ఉంటుందిట. భీకరంగా సరిగ్గా లేని దరిద్ర మైకులోంచి వచ్చే సౌండ్లో ఉంటుంది, డబ్బా మైకులోంచి. ఇంకా కోరలుంటాయి తెల్లగా మెరిసిపోతూ, ఆయుధాలు పదునుగా ఉంటాయి, 32 చేతులు ఆయనకుంటాయి, 3 యోజనాల పొడవుంటాడు ఆయన, అంటే 324 మైళ్ళు. ఇంకా నేత్రాలు పాడుబడిపోయిన నూతుల్లో ఉంటాయి ఆ కళ్ళు, కోరలు ఎర్రబడిపోయి ఉంటాయి, గుడ్లు కూడా, ముక్కు కూడా పొడుగ్గా ఉంటుంది. ఆ భయంకరాకారుడు, అతి భయంకరాకారుడు ఆ యమధర్మరాజును చూచి పాపాత్ములు కంగారు పడిపోతారు, వణికిపోతారు. ఆ తర్వాత చిత్రగుప్తుడు పక్కనే కూర్చుంటాడు, ఆయన భయంకరంగానే ఉంటాడట. జ్వరం, మృత్యువు మొదలైన రోగాలు కూడా పక్కనే ఉంటాయట. యమదూతలు కూడా యముడికి సన్నిధానంలో ఉంటారు ఆ సమయంలో. అలా యమధర్మరాజు భీకర రూపంతో కనపడతాడు, ఒత్తప్పుడు అలా కనపడ్డం. అదే కొంచెం మంచి వాళ్ళకి అందంగా సావిత్రి ఉందే, అమ్మవారు సావిత్రి దేవతని పూజించటం వల్ల మహారాజు గారు ద్యుమత్సేనుడికి ఇలాంటి కొడుకు కూతురు పుట్టింది. ఆ సావిత్రికి యమధర్మరాజు గారు తెల్లని బట్టలతో అందంగా కనబడ్డాట నాలాగా. ఇదేంటండి మీరు చాలా భీకరాకారంతో ఉంటారంటారు, ఇంత అందంగా ఉన్నారేమిటంటే, సావిత్రి నువ్వు పుణ్యాత్మురాలు కాబట్టి నీకు ఇలా కనబడ్డా, అసలు అయితే బతికున్న వాళ్ళు కనపడతామా? పుణ్యాత్ములకి తెల్లని బట్టలతో అందంగా కనపడతాం, పాపాత్ములకైతే భీకరంగా కనపడతాం అన్నాడు ఆయన. చూడండి దాన్ని బట్టి ఆయనకి రెండు రూపాలు ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. మనం కూడా అంతే, కావాలంటే వేషం మారిస్తే నల్లగా కోటింగ్ కొట్టేసుకుని కూరలు పెట్టుకుని రాక్షసుడి వేషం వేయచ్చు, రాముడి వేషం వేయచ్చు, అలాగనమాట. ఇప్పుడు ఈ పాపాత్ములు భయపడిపోతారు భీకరాకారంలో ఉన్న యమధర్మరాజును చూసి. మాటి మాటికి గద గద వణికిపోతూ, ఇదేంట్రా బాబు ఇలా అయిపోయాడు చూస్తూ ఉండగా, ఆ దండం ఏమిటి, ఆ దండం పుచ్చుకుంటే జాలి ఉండదు ఆయనకి, శిక్ష వేసేస్తాడు అనుకుని కంగారడిపోతూ ఏడుస్తారట. అప్పుడు చిత్రగుప్తుడు ముందుగా లేస్తాడు. ఒరి పాపై పాపాత్మ, నేను ముందుగా నీకు సూచన చేస్తున్నా, మా యమధర్మరాజు ధర్మమూర్తి, ఆయనకి పక్షపాతం లేదు, కొడుకు కూతురు భార్య ఇలాంటి భేదాలు లేవు, అందుకే ఆయనకి సమవర్తి అని పేరు. ఆయన ఇప్పుడు నీకు వేసే శిక్ష నిష్పక్షపాతంగా నీ కర్మను అనుసరించి ఇస్తున్నాడు, ఇలా చెబుతున్నట్ట. ఏమనో చెప్పనండి, ఇది అద్భుతమైన 25వ శ్లోకంలో చిత్రగుప్తుడు వచ్చిన వాడికి శిక్ష వేసే ముందు చెప్పేమాట అన్నమాట. భో భో పాపాహ దురాచారాహ అహంకార ప్రదూషితాహ కిమర్థమార్జితం పాపం యుష్మాభిహి అవివేకిభిహి కామక్రోధాద్యదుత్పన్నం సంగమేన చ పాపినాం తత్పాపం దుఃఖదం మూఢా కిమర్థం చరితం జనాక. ఓయి పాపాత్ములారా, ఎక్కువ మంది ఉంటే పాపాత్ములారా, సింగిల్గా వస్తే ఓ పాపి, మీరు పాపాలు చేశారు, జ్ఞానశూన్యులయ్యారు, అహంకారంతో ఉన్నారు బతికున్న రోజుల్లో, దుర్మార్గులతో సహవాసం చేశారు, చెయ్యరాని పనులు చేశారు, అకృత్యాలు చేశారు, ఇప్పుడు అందుకే యముడు ఈ రూపంలో దర్శనమిచ్చాడు. మీరు బతికున్న రోజుల్లో పాపాలు చేసినప్పుడు ఎంతో సంతోషంగా చేశారు, పక్కింటి వాడిని చంపేసి వాడి డబ్బులు అక్కున్నారు, అత్తగారిని చంపి ఆస్తి రాయించుకున్నారు, లేక మామగారు నెత్తి మీద కొట్టి ఆస్తి రాయించుకున్నారు, మొగుడిని చంపి వాడి సీటు కొట్టేసి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఇలాంటి పాపాలన్నీ చేశారు, లేదా పెళ్ళాన్ని కట్నం కోసం తగలబెట్టారు, ఆ పాపాలకు శిక్ష ఇప్పుడు వేస్తున్నాడు ఆయన, నిష్పక్షపాతంగా వేస్తున్నాడు. మీ మీద ద్వేషం లేదు, ప్రేమ లేదు, మీ కర్మాచరణే మీరు అనుభవిస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. అదే మా యమధర్మరాజు గారు మీకు చెప్పమన్నాడు, నేను చెబుతున్నా. ఇక్కడ మా యమధర్మరాజు గారు నియమం ఉన్నది ఒకటి, వాడు ఎవడైనా అవ్వచ్చు కాక, మూర్ఖే అపి వాడు మూర్ఖుడు అవ్వచ్చు కాక, పండితేవాపి వాడు చదువుకున్న పండితుడు అవ్వచ్చు కాక, దరిద్రేవా వాడు దరిద్రుడు అవ్వచ్చు కాక, శ్రీయాన్వితే మంచి కోటీశ్వరుడు ఐశ్వర్యవంతుడు అవ్వచ్చు కాక. ఎవడైనా ఇక్కడికి రావాల్సిందే ముందు సబలే మంచి బలం ఉన్నవాడై ఉండొచ్చు కాక, వాడు మైక్ టైసన్ లాంటి వాడు అవ్వచ్చు కాక, టెర్రరిస్ట్ అవ్వచ్చు కాక, లేక మొద్దు సూర్య అవ్వచ్చు కాక, మొద్దు శ్రీను. నిర్బలేవాపి బలం లేని బక్కవాడు అవ్వచ్చు కాక, సమవర్తి యమస్మృతక, యముడు మాత్రం సమవర్తి. అంటే పాపాత్ముడికి డబ్బుందా లేదా, చదువుందా లేదా, బలముందా లేదా, పెళ్ళయిందా లేదా, ఇవేమీ ఆయనకు అక్కర్లా, వాడు పాపం చేశాడు శిక్షిస్తాడు. యమలోకం అంతే ఏతను కొంత పాపం చేస్తే బలపడ కొత్త ఊరికే చెప్పే రేటు మరి. ఈ విధంగా చిత్రగుప్తుడు ఇందులో మీరేం యముడిని తప్పు పట్టద్దు అని ముందు చెప్పేస్తాట. అప్పుడు వాళ్ళు విని తూష్ణీం తిష్టంతి నిశ్చలాహ, ఏం మాట్లాడడానికి లేదు వాళ్ళకి తెలుసు కదా, అందుకని నోరు మూసుకుని ఏడుపు మొహంతో అయ్యో అప్పట్లో గురువుగారు చెబితే ఏదో అనుకున్నాం, ఆయన నమ్మలేదు, దిక్కుమాలిన పెనుగులం, గుళ్ళో ఏలూరులో 5 లక్షల మంది ఉంటే ఏదో ఒక 200-300 మందిమే వెళ్ళాం, తక్కిన వాళ్ళంతా మేము ఇంట్లో కూర్చుని బజ్జీలు వేసుకుతున్నాం, దొంగ పెనుగులం అనుభవిస్తున్నాం అనుకుంటారు. ఇప్పుడు కన్నంలో తేలు కుట్టిన దొంగల్లో ఊరుకుంటున్నారు అంటున్నాడు ఈయన ఈ శ్లోకంలో. కన్నం వేసి లోపలికి వెళ్ళాడు ఇంట్లో, సరిగ్గా లోపలికి అడుగు పెట్టగానే తేలు కుట్టింది. వీడి పరిస్థితి చూడండి, తేలు కుట్టింది చచ్చిపోతున్నాడు. అమ్మ అవోయం అరిచేయాలి, చచ్చే అంత బాధ, ఎంత బాధ అంటే అంత బాధ. కానీ అరిస్తే ఇంట్లో వాడు పడుగు చంపేస్తారు, అందుకని అలా పడు. ఓ చోట తమాషా జరిగింది, ఏం జరిగినా పట్టించుకోకండి, చెప్పుల గురించి వదిలేయండి అని చెప్పాను కర్మకారి. బయటకు వస్తే నా చెప్పులు ఎత్తుకుపోయారు, చెప్పులు ఎత్తుకుపోయినా పట్టించుకోవద్దని నేను ఉపన్యాసం చెబితే, నేనంటే కొత్తల్లోండి ఇప్పుడు కాదు, ఇప్పుడు వదిలేశాను. ఇంచేతండి మీలో చాలామంది మంచివాళ్ళు ఉన్నారు, ఎప్పుడు ఎవరినైనా ఎత్తుకుపోయినా గురువుగారి కోసం కొత్త చెప్పులు చేత పట్టుకొస్తారు పరిగెత్తుకేడు. అంచేత ఇప్పుడు మిమ్మల్ని చూసాక కొంచెం ధైర్యం వచ్చింది. సరే ఎందుకు చెప్పొచ్చింది ఏంటంటే, తీరా బయటికి రాగానే నా చెప్పులు ఎత్తుకుపోతే నేనేమో ఇప్పుడు ప్రయాణం చెయ్యాలి, అప్పుడు పైగా బస్సు ఎక్కాలి, కొన్ని ఆటో కూడా కాదు, ఇప్పుడు నా పరిస్థితి అదనమాట. కన్నంలో తేలు కుట్టిందో అంటారే అలాగా, అందరికీ అంతకైతే చెప్పులు పట్టుకుపోయినా పర్లేదని చెప్పాను, అంటే పోయినా కిక్కురు పండడానికి లేదు, నడవలేము, అలా ఏం చేస్తాం, విరమో వేసి కూర్చున్నాం. చచ్చినట్టు గణపరేదాకా తాడేపల్లిగూడెంలో దిక్కుమాలిన రోడ్ల మీద నడుచుకుంటూ బస్సు ఎక్కి మళ్ళీ ఇంటికి వెళ్ళేదాకా మాట్లాడటానికి వెళ్ళా. అప్పటి నుంచి ఆ విషయం చెప్పడం మానేశా కదా. అలాగా ఎంత నిజాయితీగా ఎవరు చెప్పుకుంటారు తన గురించి, చెప్పేసుకుంటే ఉన్న విషయం అదనమాట. అలాగా ఒక్కోసారి చెప్పేసిన తర్వాత బయటకు ఏం అనలేము, కోపం పనికిరాదు కోపం పనికిరాదు అని అనగడి కూడా ఓపెన్ చేసి చెప్పినట్టుగా. అది మనం కన్నంలో తేలు కుట్టిన దొంగాడికి పరిస్థితి అదనమాట, తేలు కుట్టింది అరవాలి, అరిస్తే ఇంట్లో వాళ్ళు పట్టుకుంటారు,